ఇంద్రుణ్ణి బంధించి నా కాళ్ళ మీద పారేయాలనైనా ఆ వరం నాకు ఇయ్యంది. ఈయన కొంచెం బాధపడ్డాడు. చిన్నప్పటి నుంచి కొంతమందికి ఇతరులతో యుద్ధం చేయటం అంటే ఇష్టం ఉండదు. అందుకని అమ్మ కోరితే కాదనకూడదు. ఇంద్రుడు ఉత్తముడు, అనవసరంగా వాడితో తగాదా పెట్టుకునేవాడు ఎవడు బాగుపడ్డు. కానీ తల్లి కోరిక తీర్చాలి కదా అనుకొని వెంటనే ఇష్టము లేకపోయిన రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రుడు తుక్కు కింద ఓడిపోయాడు. ఇంద్రుణ్ణి బంధించి తల్లి కాళ్ళ మీద పారేశాడు. చాలా ఆశ్చర్యపోయి మెచ్చుకుని వర్ధిల్లు నాయన అంది. పాపం ఇంద్రుడు తలెత్తబోతూ ఉంటే నెత్తి మీద ఒడిగొట్టేవాటి వీడు కాళ్ళ మీద పాడేసాడు. పట్టుకొచ్చి తల్లి పాదాల మీద తల ఇలా ఎత్తబోతున్నప్పుడల్లా మళ్ళీ కొట్టేవాట. దాంతో ఇంద్రుడు ఇదెక్కడ కూడా వచ్చిందరా, ఇంత దుర్భర స్థితి ఆవిడికి రాకూడదు. మా పిన్నే కాబట్టి ఆవిడ పాదాల మీద పడి నమస్కారం చేయడం తప్పు లేదు, కానీ అసలు తల ఎత్తనివ్వడం లేదు వీడు, ఎత్తితే కొడుతున్నాడు. మూడు లోకాలని పరిపాలించే త్రిదశేంద్రుడి కర్మయోగం ఇదేమిటని బ్రహ్మదేవుణ్ణి తలుచుకున్నాడు. వెంటనే బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమై, వజ్రంగా నీ తల్లికి ఇచ్చిన కోరిక తీర్చావు, ఆవిడ కోరిక తీరింది. ఇంద్రుడు వీరుడు ఉత్తముడు, వాడితో నీకెందుకు తగాదా? పైగా మీరంతా నాకు సమానమే, మీరంతా నా మానసపుత్రుడైన మరీచి యొక్క మనుమలు. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి, మరీచి కొడుకు మారీచుడు, మారీచుడే కశ్యపుడు అంటే. కాబట్టి ఆ మారీచుడి కొడుకులు వీరు. అన్నదమ్ములు స్వయాన, తండ్రి ఒక్కడే, తల్లులు వేరు తప్ప. మీలో మీరు కొట్టుకోవడం ఏమిటి? అయింది ఏదో అయ్యింది, ఈ రోజు నుంచి మీరిద్దరూ స్నేహితులుగా ఉండండి అన్నాడు. ఏం దితి వింటున్నావా నా మాట కోడలా అనగానే ఆవిడికి ఏమనలేక అలాగే రండి బ్రహ్మగారు అంది పాపం. బ్రహ్మదేవుడు వచ్చి అడిగితే కాదని అనలేక, అంటే ప్రమాదం కనుక. అప్పుడు వజ్రాంగుడికి ఇంద్రుడికి స్నేహం ఏర్పాటు చేశాడు. వజ్రాంగ, నువ్వు నా మాట ప్రకారంగా ఇంద్రుణ్ణి విడిచిపెట్టి అతనితో స్నేహం చేసుకున్నావు కనుక నిన్ను మెచ్చి వరం ఇస్తున్నాను. నీకు మంచి పత్తిని ఇస్తాను, ఒక భార్యని, నీకు ఒక గొప్ప కొడుకు కూడా పుడతాడు అని వరం ఇచ్చాడు. దీవించి వెళ్ళిపోయాక వజ్రాంగి ఆవిడ పేరు కూడా, ఆవిడకి మరో పేరు వరాంగి అని కూడా. వజ్రాంగుడికి వరాంగి అనే ఒక కన్యనిచ్చి బ్రహ్మగారు పెళ్లి చేశాడు. దితికి లోపల ఏదో బ్రహ్మగారి మాట కాదనలేక ఇంద్రుణ్ణి విడిచిపెట్టింది, కానీ ఇంద్రుడి మీద ఏమీ ఆవిడకి ప్రేమ లేదు, ద్వేషం అలాగే ఉండిపోయింది. ఒక్కొక్కప్పుడు గురువుగారి సన్నిధానంలో శిష్యులు కొట్టుకున్నా ఆ తర్వాత గురువుగారు కలిసి ఉండమన్నా ఆ కాసేపు నటిస్తారు, బయటికి వెళ్ళక మళ్ళీ ఎడమహం పెడమహం, ఎలక పిల్లి మామూలే. దితి లాంటి వాళ్ళు అనమాట. ఇవి సృష్టి రహస్యాలు, ఏం చేస్తాం కర్మయోగాలు. అందుకని దితి బ్రహ్మగారి మాట కాదనలేక ప్రస్తుతానికి ఇంద్రుడిని విడిచిపెట్టి ఇంద్రుడికి తన కొడుక్కి స్నేహం ఏర్పడడానికి ఉంది, కానీ వజ్రాంగుడికి పెళ్ళయి కోడలు వచ్చాక కోడల్ని పక్కకి తీసుకెళ్ళింది. కోడలికి అత్తగారికి మంచి స్నేహంగా ఉండేది ఎట్లండి, ఇద్దరు బుద్ధులు ఒకటే కనుక, ఇద్దరు రాక్షస లక్షణాలే, అందుకని అక్కడ స్నేహం. అయితే ఇద్దరు రాక్షసులు లేదా ఇద్దరు దేవతలు అయితే కలిసి ఉంటారు, కోడలు దేవత అత్తగారు రాక్షసి అయితే పడితవదు. ఇది ఒక గొడవ గణాలను బట్టి. ఇద్దరు రాక్షస లక్షణాలు కలిగిన వాళ్ళు, అందుకని కొడుకు లేనప్పుడు కోడల్ని పక్కకి తీసుకెళ్ళి, కోడలా కోడలా, మీ ఆయన అమాయకుడు, దేవతలతోటి స్నేహం మంచిది కాదని నేను చెబితే కూడా వినకుండా బ్రహ్మగారు ఏదో అన్నారని ఇంద్రుడితో స్నేహం చేశాడు, నాకు ఆ ఇంద్రుడి మీద ఏమీ నమ్మకం లేదు, నువ్వేం చేస్తావో, నీ భర్తని మెప్పించి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి దేవతల్ని సర్వనాశనం చేసి లోకాలని పీడించే లోకకంటకుడైన మహాపరాక్రమవంతుడైన ఒక కొడుకుని కను, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూస్తున్నాను, మీ అత్తగారి కోరిక తీర్చమ్మా, నా 7 వారాల నగలు నీకే ఇచ్చేస్తున్నాను. అత్తగారు నగల కోసం కాకపోయినా మీరు కోరారు తప్పక తీరుస్తాను, నాకు కూడా ఇంద్రుడు అంటే మంటేనండో, ఎందుకంటే ఈ వరాంగి తండ్రి కూడా వాడు భయంకరుడే, వాడు రాక్షసుడే, వాడికి దేవతలంటే ద్వేషమే, అందువల్ల ఈవిడికి కూడా చిన్నప్పటి నుంచి ఆ తండ్రి లక్షణాలు వచ్చాయి. అలాగేనండని భర్త ఒకప్పుడు హాయిగా కాస్త ఉల్లాసంగా ఉన్నప్పుడు, ఏమండి మన ఇద్దరం బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక సంతానాన్ని పొందుదామండి అంది. సరేనన్నాడు ఈయన. ఇద్దరు బ్రహ్మ కోసం తపస్సు చేశారు, బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, ఏమండి మీరు ఉండండి నేను కోరుకుంటానంది. ఏమండి అనగానే వీడి కిక్కురు మళ్ళా అలా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మదేవ, 3 లోకాలని పీడించేవాడు లోకకంటకుడు కొడుకుగా పుట్టాలి, దేవతలంతా వాడికి వణికిపోవాలి. ఒక్క దేవతలే కాదు, స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా మా కుర్రాడు వస్తున్నాడంటే గజగజ వణికిపోవాలి. వాణ్ణి చంపడానికి ప్రపంచం తల్లకిందులైపోవాలి. అటువంటి కొడుకును నాకు ప్రసాదించు అన్నాడు అని కోరింది. వజ్రాంగుడు పక్క నుంచి ముక్కు మీద వేలేసుకుని, ఇదేం కోరిక, మా ఆవిడే కోరింది, మా అమ్మ బాగా నూరిపోసింది అని అర్థమైపోయింది. ఏం చేస్తాను, మాట్లాడు కోరుకున్నాడు. అంటారు కానండి, లోకంలో చాలామంది అంతే భార్య పక్కన కిక్కును మనలేరు అన్నాడు. నేనల్లా, వేదవ్యాసుల వారు శివపురాణంలో చెప్పిన మాట, భార్య దగ్గర గొంతెత్తి పైకి పలకలేని స్థితిలో అంతటి వజ్రాంగుడు కూడా అయిపోయాడు. అందుకని శరీర బలం అపిచ నబలం శ్లోకంలో చెప్పారు. శరీర బలం బలం కాదు, అత్యావశ్యక స్థితిలో అధర్మాన్ని ఎదిరించగలిగేవాడు, తన భార్య దగ్గర కూడా నోరు ఎప్పి ధైర్యంగా మాట్లాడగలిగేవాడు మాత్రమే నిజమైన బలవంతుడు అన్నారు. శివపురాణంలో చెప్పిన మాట ఏమిటన్నమాట సత్యం, భార్య దగ్గర కూడా ఎవరికైనా నోరు పిగులుతోందంటే వాడు నిజంగా దృఢమైన మనస్సు కలిగిన వాడు, వాడు వీరుడి కింద లెక్క. నేను ఇంతకు మించి ప్రస్తుతం చెప్పకూడదు, చెప్పినా బాగుండదు. భార్య దగ్గర నోరు విప్పి ధైర్యంగా పలికేవాడు లేదా అధర్మాన్ని ఎదిరించగలిగేవాడు, ఈ రెండూ చేసేటటువంటి పురుషుడే సయేవ పురుష ధన్య. ఆ పురుషుడే ధన్యుడు. అక్కడ సయేవ పురుష ధన్య అంటే అర్థం ఏంటో తెలుసా, వాడే ధన్యాత్ముడు, ఆ పురుషుడే ధన్యాత్ముడు అని ఒక అర్థం. అసలు వాడే పురుషుడు అంటే, తక్కిన వాళ్ళు పురుష రూపంలో ఉంటారు కానీ వాళ్ళు పురుషులు గారు అన్నాడు. సరే, ఈయన కిక్కును మరకుండా ఊరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. అదిగో ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కుమారుడే తారకాసురుడు. ఆ వజ్రాంగుడి కొడుకు వరాంగికి పుట్టినవాడు తారకాసురుడు. తల్లి చిన్నప్పటి నుంచి అసలు తనకు అత్తగారు కొంత నూరు పోసింది, ఈవిడ కొడుక్కి దగ్గర కూర్చుని, నాయన దేవతలు మనకి శత్రువులు, ఎక్కడైనా యజ్ఞాలు జరిగితే ఆ యజ్ఞములలో దేవతలకే హవిస్సులు పెడతాయి. యజ్ఞం ఎవరైనా చేశారంటే ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని ఇంద్రుడికే హవిస్సిస్తారు. కాబట్టి యజ్ఞాలు జరగకూడదు. యజ్ఞములు జరగకూడదంటే యజ్ఞం చేయించే వాళ్ళంతా విప్రులు అయి ఉంటారు, వేదం చదువుకున్న పండితులు. కాబట్టి వేదం చదువుకున్న పండితుడు ఎక్కడ కనపడితే వాడి నాలిక కోసేయి, వాడిని శుభ్రంగా వండుకు తినేయి, విప్రుల్ని చంపేయి. తర్వాత యజ్ఞంలోకి కావలసింది నెయ్యి కదా, ఈ నెయ్యి ఆవులు ఇస్తాయి కాబట్టి ఆవుల్ని చంపేయి. ఈ యజ్ఞానికి కూడా సహాయం చేసే ఉత్తములు చాలామంది ఉంటారు. గురువుగారు ప్రయాణం అనగానే 2 బస్సులు 3 బస్సులు 4 బస్సుల్లో వచ్చే జనం, ఇలాంటి పుణ్యాత్ములందరినీ చంపివారే. విప్రుల్ని, వైష్ణవుల్ని, గోవుల్ని, పుణ్యాత్ముల్ని, మహాత్ముల్ని, వేదాలని పోషించే వాళ్ళని వీళ్ళందరినీ సంహరించేస్తే ఇక మనకి ఇబ్బంది ఉండదు, వీటిని నాశనం చేసేయి. దీంతో పాటుగా నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఇంకా వరాలు పొందు. వరాలు పొందావంటే ఇక దేవతలు నిన్నేమీ చెయ్యలేరు అనగానే వీడు వెంటనే బ్రహ్మ కోసం తపస్సుకు వెళ్ళాడు. బామ్మగారు తల్లిగారు ఇద్దరు దేవనలు పొంది, వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా వీడిని పంపించారు తపస్సుకి. వీడు 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు, ఆ తపస్సుకు మెచ్చుకున్నాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే మరణం లేని వరం కరుణించు విరించి అన్నాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, ఇంతవరకు ఎవ్వరూ ఆ వరం నన్ను అడగరు, అడిగినా నేను ఇవ్వను, కాబట్టి మరణం లేకుండా ఏ జీవిని నేను కరుణించలేను, ఇంకేదైనా వరం కోరుకో అది తప్ప అనగానే వాడు బాగా ఆలోచించి చావు లేని వరం ఈయన ఇవ్వనంటున్నాడు, ఇంకిప్పుడు మనం మరణించకూడదంటే ఏం చెయ్యాలి అని బ్రహ్మనే, బ్రహ్మదేవ మీ త్రిమూర్తులు 3 పెళ్ళిళ్ళు అయ్యాయా అన్నాడు. నాకు భార్య సరస్వతి ఉంది, విష్ణుమూర్తికి పక్కన లక్ష్మి ఉంది, ప్రస్తుతం శివుడికి భార్య శరీరం విడిచిపెట్టింది, పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు, ఆయన భార్య పోయింది అన్నాడు ఆయన. ఓహో, శివుడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి శివుడు ఎట్టి పరిస్థితుల్లో 2వ పెళ్లి చేసుకోడు, శివుడి భార్య శరీరం విడిచిపెట్టింది, వాడి ఆలోచన అంతేగాని ఆవిడ మళ్ళీ పుట్టగలదనే విషయం వీడికి ఎక్కడ తెలుసు. శివుడు ఎన్ని రూపాల్లో అయినా మళ్ళీ పార్వతిని సృష్టించుకోగలడు. ఇప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటే లక్ష్మి ఎన్ని రూపాలు, శ్రీదేవి, భూదేవి, రాధ, ఇన్ని రూపాలన్నీ లక్ష్మీ రూపాలే. ఆ కళ అర్థం కాదు వాడికి, అజ్ఞాని కనుక శివుడు ఏకపత్ని వ్రతుడని ఆయనే చెప్పినట్టు గుర్తు. మా అమ్మ కూడా చెప్పింది, ఆయన భార్య లేదు కాబట్టి శివుడికి ఇక పెళ్ళి అయ్యే అవకాశం లేదు, రెండో పెళ్లి చేసుకోడు ఆయన, ఆయనకి ఇక పిల్లలు పుట్టరు అనుకుని రుద్రవీర్య సముద్భవుడై శివుడికి పెళ్ళవ్వాలి, పెళ్ళైన తర్వాత రుద్రవీర్య సముద్భవుడైన కొడుకు ఒకడు పుడితే ఆ కొడుకు చేతిలో, కుమారుడి చేతిలో మాత్రమే నాకు మరణం కావాలి, ఇంకెవరి వల్ల నేను చావకూడదన్నాడు. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వాడు, తథాస్తు మా కోరిక నీ కోరికరా బాబు అని లోపలనుకుని చిరునవ్వు నవ్వుతూ, నాయన నీ కోరిక అలాగే తీరుగాక, రుద్రవీర్య సముద్భవుడైన కుమారుడి వల్లే నీకు మరణం సంభవించుగాక అని మాయమైపోయాడు. ఇంక వీడు వెంటనే ఎగిరి గంతులేసి ముందు బామ్మగారి దగ్గరికి వచ్చాడు, దితి దగ్గరికి. బామ్మ నువ్వు చెప్పినట్టే తపస్సు చేశాను, మా అమ్మ కోరిక తీర్చాను, ఇక నాకు చావు లేదు, అసలు రుద్రుడికి భార్య లేదు, రుద్రవీర్య సముద్భవుడైన కుమారుడు పుట్టే అవకాశం లేదు కాబట్టి నాకు మరణం నావకాశస్స విద్యతే, నాకు మృత్యు వచ్చే అవకాశం లేదు అన్నాడు. ఆవిడ సంతోషపడిపోయింది. అయినా ఎందుకైనా మంచిదిరా బాబు, ఈ దేవతల కుట్రలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎన్ని రకాల అవకాశాలు లేకపోయినా ఏదో అవకాశం వచ్చేలా వాళ్ళు చూస్తారు, నువ్వు మాత్రం ఇంద్రుడిని అణిచిపారయ్యాను. వెంటనే తారకాసురుడు ఇంద్రుడి మీదకి వెళ్ళాడు, ఇంద్రుడిని బంధించాడు, మళ్ళీ బ్రహ్మ వచ్చాడు విడిపించాడు. ఇక అక్కడి నుంచి వీడు విజృంభించి లోకాల్లో యజ్ఞాలు జరగకుండా చూశాడు, ఎక్కడ గోవులు లేకుండా చూసేశాడు. వేద పండితులంతా పొట్ట చేతి పుచ్చుకుని తలో చోటికి పారిపోయారు. మొత్తం లోకాలన్నీ హాహాకారాలతో నిండిపోయాయి, దేవతలు వణికిపోయారు, పరిగెత్తుకుంటూ వచ్చేశారు. చివరికి అంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చారట. బ్రహ్మదేవ రక్షించు రక్షించు, ఏం చెయ్యాలి మేము, ఇప్పుడు శివపుత్రుడు ఎలా పుడతాడు, శివుడికి భార్య ఎలా వస్తుంది, ఆ తారకాసురుడు ఎప్పుడు తెస్తాడు, నువ్వేమో తొందరపడి వరాలు ఇచ్చావంటే ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అమ్మవారు మళ్ళీ పుట్టడం పెద్ద కష్టమేముంది, మీరు భక్తితో ప్రార్థిస్తే. వెళ్ళండి హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గరికి వెళ్ళండి, హిమవంతుడు కూడా తనకు కూతురు పుట్టాలని కోరుకుంటున్నాడు, మీ కోరిక ఆయన కోరిక అందరి కోరిక నా కోరిక తీరుతుంది. దేవతలారా మీ అంతా అమ్మని భక్తితో ప్రార్థించండి, నేను కూడా నారదుని ద్వారా హిమాలయము అతని భార్య మేనా ఇద్దరు అమ్మవారిని బాగా పూజించేలా చూస్తాం, జగదంబ అనుగ్రహించి మేనాపుత్రికగా పుడుతుంది అనగానే దేవతలంతా హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గరికి వెళ్ళి భక్తితో అమ్మవారిని ప్రార్థించారు. ఆశిని సదాశివ ప్రియే దుర్గే త్వాం నమామో మహేశ్వరీ, శ్రీశక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమ పావనీం వయం నమామహే భక్త్యా మహత్ అవ్యక్త రూపిణీం, శివాం శివకరాం శుద్ధాం స్థూలాం సూక్ష్మాం పరాయణాం అంతర్విద్యా సువిద్యాభ్యాం సుప్రీతాం త్వాం నమామహే. అమ్మ ఉమా జగదంబ, నిన్ను కొందరు శ్రద్ధ అని, కొందరు స్వధ అని, కొందరు స్వాహ అని, కొందరు శాంతి అని, పుష్టి అని, తుష్టి అని కీర్తిస్తూ ఉంటారు. మానవులకు ఆనందం కలిగిస్తావు, తనకున్నదానితో మానవుడు సంతృప్తిగా పొందడానికి వాడి శరీరంలో పుష్టి రూపంలో ఉంటావు. నిత్యము దుఃఖం విడిచిపెట్టి ఆనందంగా బతికే ఒకనొక దివ్యశక్తి నీలో ఉన్నది, దానిని తుష్టి అంటారు. ఇలా తుష్టిగా పుష్టిగా ధనస్వరూపిణిగా బలస్వరూపిణిగా ఆరోగ్యస్వరూపిణిగా కాంతిస్వరూపిణిగా అన్ని లోకాలను వ్యాపించి ఉన్న నిన్ను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాం, తొందరగా భూలోకంలో ఆవిర్భవించు, మేనాహిమవంతులకు కూతురిగా పుట్టు, పరమేశ్వరుడిని చెట్టబట్టు, తద్వారా లోకాలని పట్టి పీడిస్తున్న తారకాసురుణ్ణి సంహరించడానికి మాకు అనుగ్రహం. ఈ సంసారమనే సముద్రంలో మేము పడుతున్న కష్టాలన్నీ ఇన్ని కావు, ఇందులో మునిగిపోయి పైకి లేవలేక గజగజలాడుతున్న మమ్మల్ని రక్షించే భారం నీది. నిద్రగా సుభగగా శాంతిగా పరమశాంతిగా అనేక నామాలతో ఉన్న నిన్ను మేము ప్రార్థిస్తున్నామన్నారు వాళ్ళు. అమ్మవారు ఆ ప్రార్థన అంగీకరించింది, అద్భుతమైన దివ్య రూపంతో ప్రత్యక్షమైందన్నారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో కోటి సూర్యుల కాంతితో సింహం మీద ప్రత్యక్షమయ్యింది, మంచి ఎర్రని రంగులో ఉన్న సింహం అది కూడా, అరుణవర్ణంలో ఉన్న సింహం అది. భూమి ఆకాశాలు నిండిపోతున్నది ఆ సింహం కాంతితోటి, పురుష సింహం అది. సింహం మీద ప్రత్యక్షమయ్యింది అమ్మవారు, కొన్ని వేల చేతులతో ప్రత్యక్షమయ్యింది. అరుణం కంటే అరుణవర్ణంలో ఉన్నది చండిక. శివ సర్వార్థినాశిని, శంఖం, చక్రం, గద, పద్మం, భుసుండి ఇటువంటి ఆయుధాలతో ప్రత్యక్షమయ్యింది అటువంటి అమ్మని. కోటి సూర్యుల కాంతితో ఉన్నది అమ్మ. అది కూడా ఎటువంటి కాంతి అంటే ఉద్యద్ భాను సహస్రాభ. సహస్రము అంటే అనేకము, వేలు, వేలాది వేలు. ఆభ సూర్యకాంతి వలె ప్రకాశిస్తున్నది. అటువంటిది కూడా ఎటువంటి కాంతి అంటే ఉద్యత్ ఉదయిస్తున్న, ఉద్యద్ భాను ఉదయిస్తున్న సూర్యుల యొక్క వేల కాంతితో ఉన్నది. ఒకటి కాదు, సాధారణంగా సూర్యుడు తూర్పు దిక్కున ఒక్కడుదయిస్తేనే ఎర్రగా నారింజ పండు రంగులో కమలాఫలం వర్ణంలో ఒక విచిత్రమైన రంగులో ఉంటాడు. అటువంటి సూర్యులు కొన్ని కోట్ల మంది తూర్పు దిక్కున ఉదయిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో ఆలోచించండి. అమ్మవారు అదిగో ఆ కాంతిలో ఉంది. అందుకే అరుణము వారి కంటే అరుణం, అరుణారుణ అన్నారు. కట్టుకున్న వస్త్రం కూడా కౌసుంభ వస్త్రం. కుసుంభ అంటే ఒక రకమైన ఎర్రని పుష్పం, జపా పుష్పం, మందార పుష్పంలాగే కుసుంభ పుష్పం కూడా ఉన్నది. ఆ పుష్పము వలె ఉన్నది కనుక అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి అన్నారు. అరుణము కంటే అరుణము, బాగా ఎర్రనైనటువంటి కౌసుంభ వస్త్ర పట్టు వస్త్రమును ధరించిన నడుము. నడుముకి ఇక్కడైనా చీర ఎవరైనా కట్టుకునేది, కట్టి బిగించి ఉన్న చీర నడుము దగ్గర నుంచి కిందకి వేళ్లాడుతున్నది, అది బాగా ఎర్రగా ఉన్నది. అటువంటి జగదంబని సమస్వచ్ఛ నాసాదండ విరాజిత, చక్కని స్వచ్ఛమైన ముక్కు దూలం. ఈ పై ప్రాంతం ముక్కు యొక్క ఈ ప్రాంతాన్ని దూలం అంటాం, నాసాదండము అని. నాస అంటే ముక్కు, ముక్కుకి పైన ఉండేటటువంటి దూలమును నాసాదండం. ఇది చాలా సమముగా ఉన్నది. కొంతమంది ముక్కు అయితే బోని బుక్కు డొక్కులా బయటకు వచ్చేస్తుంది, లేదా తప్పడైపోతుంది. అలా కాకుండా అమ్మవారిది సమముగా ఉన్నది అన్నమాట. అది కూడా సంపంగ పువ్వులా ఉన్నది ఆ తల్లిది. చెవులకి సూర్యచంద్రులనే రెండు కుండలాలుగా ధరించింది, మంచి కిరీటం ధరించింది. అష్టమి నాటి చంద్రుడు కిరీటం మీద కనబడుతున్నాడు. అటువంటి తల్లిని, జగన్మాతని, పరమ కరుణాస్వరూపిణిని శివని చూచి దేవతలంతా ఓ శివ శర్వాణి జగదంబ కళ్యాణి అంటూ భక్తి శ్రద్ధలతో స్తుతించారు. పూర్వం దక్షపుత్రికగా పుట్టావు, శరీరం విడిచిపెట్టావు, ఇప్పుడు ఈశ్వరుణ్ణి మళ్ళీ వరించు, తద్వారా మమ్మల్ని అనుగ్రహించు అనగానే శీఘ్రకాలంలో నేను హిమవంతునికి కూతురుగా పుడుతున్నానన్నది. సరిగ్గా ఆ సమయానికే నారద మహర్షి మళ్ళీ బ్రహ్మని వెంట పెట్టుకుని మేనాదేవి దగ్గరికి వెళ్ళి మాయాబీజాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి మీరన్నాడు. సరే, మళ్ళీ హిమవంతుడు, మేనాదేవి కూడా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆమె చైత్రమాసం సమారభ్య సప్తవింశతి వత్సరాన్, చైత్రమాసంతో మొదలుపెట్టి. సంవత్సరం ఎప్పుడైనా చైత్రమాసంతో ప్రారంభమవుతుంది కనుక 27 సంవత్సరాలు అమ్మవారిని పూజించిందట. అమ్మవారు కూతురిగా పుట్టాలంటే అంత కష్టపడింది ఆవిడ, సామాన్యంగా అది 27 సంవత్సరాల కాలం పూజించింది ఏకంగా. మహాతపస్సు అది. సహజంగా భూలోకవాసులకి ఇవాళున్న ఆయుర్దాయాన్ని బట్టి ఏమంటే 27 సంవత్సరాలు ఉపాసన చేసి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అంటారు వాళ్ళ అమాయకత్వం. అది ఆ కాలం వాళ్ళంతా చిరజీవులు. అయినా అమ్మ అనుగ్రహం ఉంటే దానికి ఏమి హాస్యాస్పదం ఏం కాదు. ఇప్పటికీ కూడా మంచి మంచి ఉపాసనా బల వల్ల 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సంతానం పొందిన వాళ్ళని నేను ఎరుగుదును. అలాంటి శిష్యుల్ని కూడా చూసాం. కాబట్టి దాని గురించి మనమేమి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మొత్తం మీద అమ్మవారిని 27 ఏళ్ళు చైత్రమాసం మొదలుకొని ఉపాసన చేసింది. ఎలా ఉపాసన చేసింది? ఒక సంవత్సరం పిండి మాత్రమే తిన్నది, ఒక సంవత్సరం పళ్ళు మాత్రమే స్వీకరించింది, ఒక సంవత్సరం ఆకులు మాత్రమే తిన్నది, ఒక సంవత్సరం కేవలం నీరే తాగింది, మరో సంవత్సరం నీరు కూడా విడిచిపెట్టి కేవలం గాలి పీల్చుకుని బతికి తపస్సు చేసింది. 27 సంవత్సరముల కాలం ఇలా పూజ చేయగానే పూజామండలం మధ్యలో ఉన్న కలశంలో నుంచి అమ్మవారు పుట్టింది. అందుకని కలశ స్థాపన చెయ్యకుండా ఏ పని చెయ్యకండి అన్నారు. నిజానికి అమ్మవారు మనకి ప్రత్యక్షమై మన కోరిన కోరికలు తీర్చాలంటే ఏ పూజ చేసినా కలశ స్థాపన చెయ్యాలి. విగ్రహంలో ఉండదట అమ్మ, కేవలం కలశంలోనే ఆవాహన చేయగానే అందులో వచ్చి కూర్చుంటుంది. విగ్రహంలో మన పూజలు అందుకోవడం కోసం మాత్రమే ఉంటుంది, కానీ ప్రత్యక్షం అవ్వాలంటే కలశం నుంచి ఆవిర్భవిస్తుంది. కలశం నుంచి ఆవిర్భవించాలంటే కలశాన్ని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు పూసి జాకెట్టు గుడ్డ పెట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్థితా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రిత అనే శ్లోకం చెప్పాలి. అందులో మొత్తం సప్త సముద్రాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు అందులో ఉన్నారు. అందుకని కలశస్య ముఖే విష్ణు, కలశం పైన జాకెట్టు గుడ్డతో పాటు ఒక కొబ్బరికాయ పెడుతున్నామే ఆ మూతి, మూతి బ్రహ్మ. కలశస్య ముఖే విష్ణు మధ్యే మాతృగణాస్థిత, మధ్యలో మాతృగణాలు ఉంటారు, 27 మాతృగణాలు, చతుషష్ఠి యోగిని గణాలు అందులో ఉంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది, మాతృగణాలతో కూడినది, సప్తద్వీపములతో కూడినది కనుక కలశంలో ఏకకాలంలో ఇంతమంది ఉన్నారు. అంటే కలశమును నువ్వు ఒక్కసారి పెట్టావంటే అందులో బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, మాతృదేవతలు ఉన్నారు, యోగిని దేవతలు ఉన్నారు, సప్త సముద్రాలు చేరుతున్నాయి, మొత్తం సప్తద్వీపాలతో కూడిన వసుంధర చేరుతోంది, ఇన్ని అందులో ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క రూపం అది. అందుకే అమ్మవారి ఇన్ని భూత రూపాలతో ప్రత్యక్షమవుతుంది. కాబట్టి కలశము లేకుండా ఉత్తమమైన ప్రధాన పూజలు, వేద సంబంధమైన పూజలు ఏవి చేయకూడదు. పారాయణలు అవి చేసేటప్పుడు అందుకే కలశస్థాపన చేయాలి. పంచ కలశస్థాపన చేస్తే అంటే 5 పెడితే అటువంటి వాడికి ఈ జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది అన్నారు. పురాణాలు చెప్పేటప్పుడు, పురాణాలు వినేటప్పుడు పురాణాలని ఈ ఆయా దివ్యక్షేత్రాలలో సప్తాహం లేక నవాహ దీక్షతో చేసేటప్పుడు 5 కనుక పెడితే ఈ జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. శ్రద్ధగా చేస్తే, భక్తితో, మళ్ళీ ఏదో చేశాను లేని బలాత్కారంగా కాకుండా. అందుకని పంచ కలశస్థాపనం కుర్యాత్ అన్నారు. ఈవిడ కలశం పెట్టుకునే పూజించింది, ఆ కలశంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించింది దివ్య రూపంతో. మేనాదేవి, నువ్వు ప్రత్యక్షంగా నన్ను చూడగలిగావు, నీకు కొద్ది రోజుల్లోనే కూతురుగా పుడుతున్నానన్నది. ఇక అప్పుడు మేనాదేవి ఒక్క క్షణం సేపు అలా నిశ్చేష్టలే ఉండిపోయిందిట. ఆవిడకి ఏం మాట్లాడాలో తెలియటంలా నోట్లోంచి. మనం అనుకుంటాం కానీ అమ్మవారు కనబడితేనా ఓ భక్తితో ప్రార్థన చేద్దామని. జగదంబ తన దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమైతే ఆ రూపాన్ని వర్ణించడానికి మన నాలుక, మన మనస్సు ఇవేమీ పనిచెయ్యవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, భగవంతుణ్ణి పొందడానికి మన వాక్కులు కూడా పనికిరావు. అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయట. అసలు ఏమి రోజు నోట మాట రాలేదండి, అమ్మని చూశానండి అంటున్న వాళ్ళు ఎంతమంది లేరు, అప్పుడు స్తంభించిపోతారు. అప్పుడు అమ్మవారు ఈవిడ కదలలేక నన్ను ప్రార్థించలేక అలా నిశ్చేష్టురాలు అయిపోయిందని కనిపెట్టి, ఇప్పుడు నేను మాయమైపోయానంటే అయ్యో అమ్మ కనపడింది, ఏమి అడగకుండానే ఆవిడ మాయమైపోయిందని ఏడుస్తుంది తర్వాత. కాబట్టి ప్రార్థించే శక్తి ప్రసాదిస్తున్నాను అన్నది చెయ్యెత్తి. టక్కన అమ్మవారి చేతిలోని కిరణాలు వచ్చి ఆవిడ శిరస్సులో ప్రవేశించాయి. బుద్ధి వికసించింది, నాలుక పనిచేసింది, అప్పటిదాకా స్తంభించిపోయిన ఆవిడ అద్భుత స్తోత్రం చేసింది. అమ్మని భక్తితో పూజించి ప్రార్థిస్తే తనని ప్రార్థించే శక్తి, ఇలా మాట్లాడే శక్తి అమ్మే ప్రసాదిస్తుంది. కాబట్టి పట్టుకోవలసిన ఆవిడ పట్టుకోవాలి. మనం గుళ్ళోకి వెళ్ళి ఊరికి ఎలా చూసాం, ఏదో కనిపించింది ఓ ప్రసాదం తీసుకున్నామంటే ఉపయోగం లేదు. అమ్మ నిన్ను స్తోత్రం చేయగలిగే శక్తి, నిన్ను స్తుతిస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరు మెడబట్టకుండా చెయ్యని, ముందే ముక్కుకుని పెడితే ఖచ్చితంగా అవుతుంది. గురుభక్తితో వెళ్ళి నేను ఇక్కడి వాళ్ళు ఈ పూట ఒక్క సెకనైనా అమ్మని ధ్యానం చేయాలనుకుంటే అవి తీరుతుంది అన్నమాట. అప్పుడు మేనాదేవి, మహామాయాం జగద్ధాత్రీం చండికాం లోకధారిణీం ప్రణమామి మహాదేవీం సర్వకామార్థదాయినీం నిత్యానందకరీం మాయాం యోగ నిద్రాం జగత్ప్రసూం ప్రణమామి సదా సిద్ధాం శుభసార సమాలిని. అమ్మా జగన్మాత, నువ్వు మహామాయవి, లేనిది ఉన్నదిగా మానవులు భావించడానికి మూల కారణమైన శక్తిని మాయ అంటారు. మాయ అంటే అర్థం ఏంటంటే ఏది లేదో అది ఉందనిపించడమే. ఇవాళ మనం అనుకుంటున్నట్టుగా ఈ సృష్టి లేదు, ఇల్లు లేదు, భార్య లేదు, పెళ్ళాం లేదు, బిడ్డలు లేరు, ఏవి లేకపోయినా ఉన్నాయని భ్రమిస్తున్నాం కదా మనం, మా ఆవిడండి, మా పిల్లలండి, మా ఇల్లండి అని. ఇవన్నీ కనపడతాయి తాత్కాలికంగా, ఇవి నిజం అనుకుందాం కాసేపు. అనుకుంటే మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోయాక నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు, నీ ఇల్లు ఎవరు? కష్టపడి కట్టాడు మంచి నడిబొట్లో హైదరాబాద్లో ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర కొనేశాడు 1000 గజాలు స్థలం, ఇల్లు కట్టాడు. నెలకి రెండు రోజుకు 100,000 రూపాయలు అద్దె వచ్చింది. డామ్ అన్నాడు, ఇప్పుడు ఈ 100,000 రూపాయలు ఏమయ్యాయి? ఆ ఇల్లు నాది అనుకున్నది లేదుగా, నాది అనుకున్నది నీది కాదు, అది భ్రమిస్తున్నావు కాబట్టి ఉన్నంతకాలం అది మాయ. ఈ సంసారంలో ఏదో సుఖం ఉందని, ఇదంతా నాదని, దీనికోసం వెంపర్లాడమే మాయ. ఇది ఎక్కువైపోతే మహామాయ. అందులోంచి బయటపడటానికి అమ్మవారిని భక్తితో ప్రార్థించడానికి అమ్మా మహామాయాం త్వం వందే, త్వాం వందే అంటాడనమాట. నాకు భ్రమ లేకుండా చెయ్యి అని ప్రార్థించింది. నువ్వు ఎల్లవేళలా ఉంటావు, ఒకే రూపంలో ఉంటావు. మేము ఇవాళ ఈ రూపంతో ఉన్నవాళ్ళం, ఈ రూపంతోనే ఉంటామని నమ్మడానికి లేదు. యౌవనంలో ఒక రకంగా ఉన్నాం, బాల్యంలో ఒక రూపంలో ఉన్నాం, శరీరం విడిచిపెట్టేటప్పుడు ఇంకో రూపంలో ఉంటున్నాం. ఎప్పుడు ఎలా ఉంటామో మాకు తెలియదు, కానీ నీవు మాత్రం నిత్యం ఒకే రూపంతో ఉంటావు, ఎప్పుడూ ఉంటావు, జగత్తుకి ఆనందాన్ని ప్రసాదిస్తావు. అటువంటి మహాదేవి, అన్ని కోరికలు తీర్చే నీకు నమస్కారం. నిన్ను సేవించే భాగ్యం నాకు ప్రసాదించు. నువ్వు నా కూతురిగా పుడితే నిన్ను పోషించి పెద్ద చేసి ఆ తర్వాత కన్యాదానం చెయ్యాలి. ఎక్కువ కాలం ఓపిక లేదు కాబట్టి పుట్టి పుట్టగానే ఒకేసారి కళ్యాణానికి పనికొచ్చే వయసుతో పుట్టు. అది కూడా మళ్ళీ పిల్లగా చిన్నపిల్లగా పుట్టడం, ఆ పిల్లను వెళ్ళి యాత్రలకు తీసుకెళ్ళడం, పురాణంలో కక్కుకోవడం, మళ్ళీ బయటికి తీసుకెళ్ళడం, ఈ గందరగోళాలు ఉండకూడదు. డామర్ ఒకసారి పెద్ద అయిపోవాలి. చూసారా ఎంత యోగం? అనగానే అమ్మవారు, ఓ మేనాదేవి, నీ భర్తతో కలిసి 3 రోజుల పాటు నన్ను ఉపాసన చెయ్యి. 3వ రోజు నేతితో వండిన అన్నం తిను, హవిష్యాన్నం, నేతితో వండిన అన్నం, దానిని అగ్నిహోత్రుడికి, త్రిమూర్తులకి సమర్పించి మిగిలిన ప్రసాదం తిను, నీకు నేను కూతురిగా పుడతాను అనగానే ఈవిడ వెంటనే భక్తి శ్రద్ధలతో భర్తని పూజించింది, నేతితో అన్నం వండింది, అగ్నిహోత్రుడికి కొంత నివేదన చేసింది. పూర్వం అన్నం వండేటప్పుడే పొయ్యిలో వేసేవారు, అంటే ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు కనుక కట్టె పొయ్యి మీద వండేవారు కనుక, మీరు చూసారు లేదు, ఎసరు పెట్టేవారు. ఆ ఎసరు మరిగాక బియ్యం అందులో పోసేటప్పుడు ఏం చేసేవారు, కాసిన తిప్పి ఆ పొయ్యిలో అగ్నిహోత్రుడికి వేసేవారు. అలా అగ్నిహోత్రుడికి సమర్పించి వండాక అన్నం తింటేనే అది నిజమైన అన్నం. ఇప్పుడు అది కుయ్యి అని 3 కోతలు కుయ్యగానే తీసేస్తున్నాం. ఇక అగ్నిహోత్రుడికి ఏం వేస్తాం, మన కడుపులోనే నిత్య అగ్నిహోత్రులో వేసేస్తున్నాం. దాంతో అన్నం పరబ్రహ్మస్వరూపంగా ఉండడంలా. అందుకని ఏం చెప్పారంటే దానికి కూడా ఒక మార్గం చెప్పారు. ఏ కారణం చేతనైనా ఇలా వండితే దానిని ఒక ఆకులోనో పళ్ళెంలోనో, బంగారు పళ్ళెమో, వెండి పళ్ళెమో, ఇత్తడి పళ్ళెమో, ఆకో వేసి, అన్ని పదార్థాలు కాసిన వేసి నిత్యాగ్నిహోత్రం అనే పేరుతోటి ఇళ్లల్లో వెలిగించి కానీ, లేదా దీపారాధన దగ్గర 1-2 మెతుకులు కానీ వేసి ఆ తర్వాత దేవతలకి నివేదన చెయ్యండి. అది కూడా చేత కాకపోతే ఈ మహానివేదన చేసి ఈ మెతుకుల్ని సూర్యుడి వెలుతురు ఉన్న చోట కాకులకి వాటికి బల్యన్నంగా వేయండి. అప్పుడు సూర్యుడు కూడా అగ్నిహోత్ర స్వరూపుడే. సూర్యుడు, అగ్ని, ఇద్దరు ఒకటే స్వరూపాలు. కాబట్టి సూర్యుడి యొక్క కిరణములు పడుతున్న చోట నువ్వు వండిన అన్నం వేస్తే అగ్నిహోత్రుడిలో విరేల్చిన పుణ్యం వస్తుంది. అందుకే గోడల మీద చిన్న చిన్న కప్పుల్లా తయారు చేసి గొళ్ళల్లో అన్నం నైవేద్యం అయ్యాక అక్కడ పెడతారు. అప్పుడు సూర్యుడి కిరణాలు దాని మీద పడతాయి, అప్పుడు అగ్నిహోత్రుడిలో వేసిన పుణ్యం వస్తుంది. అప్పుడు ఏకాకులో పిట్టలో తింటాయి, తింటే పంచభూతాలు దేవతలు స్వీకరించినట్టే. ఇప్పుడు కూడా గొళ్ళల్లో ధ్వజస్తంభం దగ్గర వేస్తున్నారు చూశారు కదా, బల్యన్నం అంటాం దాన్ని. అంటే బలమునివ్వడం కోసం, దేవతల కోసం, పంచభూతాల కోసం ఇస్తున్న అన్నం. ఇవి వెయ్యకుండా అన్నం తినే అధికారం మనకు లేదు. ఎంతో కొంత మహానివేదన ఇంట్లో పెట్టిన తర్వాతే, ఆ మెతుకులు దేవతలకి సమర్పించిన తర్వాతే మనం అన్నం తినాలి. ముందు మనం తిని తర్వాత ఇస్తే అది మహానివేదన కాదు. కాబట్టి ఈవిడ మొత్తం మీద అగ్నిహోత్రుడికి త్రిమూర్తులకి ఇచ్చి భర్తకు కూడా పెట్టి కొంత హవిష్యాన్నం తిన్నది. వెంటనే గర్భం ధరించింది. గర్భం ధరించగానే మేనాదేవికి ఏమేం కావాలో భర్త అన్నీ చేశాడట. అందులో సుస్పష్టంగా చెప్పాడు, మేనా స్పృహావతీకేషు నమే శంసతి వస్తుషు. ఓ రోజున ఆయన మేనాదేవి గర్భవతి అయ్యింది అని తెలుసుకుని చెలికత్తెల్ని పిలిచి నా భార్య సిగ్గుతో నా దగ్గరికి వచ్చి ఏమండి నాకు ఇది కావాలని అడగడంలా, పూర్వం భార్యలు పాపం భర్త దగ్గర కూడా సిగ్గుపడేవారు, సిగ్గుని ఒకటి ఉండేదిలేండి అందుకని, అంచేత గర్భంతో ఉన్నాను నాకు ఈ పదార్థం కావాలని అడగలేకపోయేది, కాబట్టి చెలికెత్తెల్లారా మీరంతా ఆవిడకి ఏం కావాలో అడిగి నా దగ్గర చెబితే అవి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తానన్నాడు. చెలికెత్తెలు వచ్చి, అమ్మా మీ ఆయన అడుగుతున్నారు నీకు గర్భవతి, గర్భవతులకు ఏవో రకరకాల తినాలని ఉంటాయి, ఏమేం కావాలని అడిగితే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ అమ్మవారి నామాన్ని తినాలనుకుంటున్నాను, నా భర్త పాదాలని భక్తితో పూజించి ఆ భర్త పాదాలు కడిగి ఆ తీర్థం తాగాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకేం కావాలండి. దాంతో హిమవంతుడు చిరునవ్వు నవ్వి పతివ్రత అలాగే ఒలుగుతారు, అలా పలికినంత మాత్రమే అతను పాదతీర్థం ఇచ్చేసి తీర్థంగా తీసుకో, అదే ఆహారం అని అన్నం అని ఆవిడకి కావలసిన మధుర మిష్టాహారాలు, సంస్కృతంలో మిష్టాహారం అని అన్నాడంటే ఇంకా ఎన్ని రకాల తీపి పదార్థాలు ఉండాలో అన్ని పదార్థాలు ఆవిడ కోసం పంపాడు. లడ్డూలు సున్నుండలు మొదలైనవన్నీ పంపేశాడు, పుల్లని పదార్థాలు పంపాడు, ఇంకా కట్టవాముల లవణాత్యుష్ణాలన్నీ పంపించాడు, కొంచెం కారము కొంచెం పులుపు ఏది ఇష్టమైతే తింటుంది కనుక, ఉష్ణంతో కూడిన పదార్థాలు మంచి నేతి పదార్థాలు అన్నీ పంపాడు. కానీ ఆయనకి తెలియని రహస్యం ఏంటో తెలుసిన, ఇందులో ఒక్క పదార్థం ఆవిడ తినలేదు. కడుపులో ఉన్నది జగదంబ, ఆవిడికి కావలసింది భక్తి. లౌకిక స్త్రీలు గర్భవతులు అనుకుందాం కాసేపు, ఈ భూలోకంలో ఉన్న గర్భవతికి పుష్టి కలిగించడానికి ఏవేవో పిండి వంటలు పెడతాం, అది తిను ఇది తిను పాలు తాగు పళ్ళు తిను, లేదా ఏదో చింతకాయ బొంతకాయ కచ్చికలు, పూర్వం కచ్చికలు కూడా తినేవారు మట్టి ఇవన్నీ, అంచేత అవి కావాలి లౌకిక స్త్రీలకి. ఈ లోపల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగదంబ ఉంటే ఈవిడికి ఈ తీపి పదార్థాలు ఏమిటి, ఈ మృష్టాన్నాలు ఏమున్నాయి, అన్ని నివేదన చేసి చెలికత్తెకి పెట్టింది. భక్తితో జగదంబనే తలుచుకుంది అనమాట, ఆ శ్రీమాతనే తలుచుకుంది. అప్పుడు జరిగిందో తమాషా, వసంతర్తౌ మధౌ మాసే, వసంతర్తౌ మధౌ మాసే నవమ్యాం మృగతృష్ట్యకే అర్ధరాత్రే సముత్పన్న గంగేవ శశిమండలాత్. వసంత ఋతువు వచ్చింది, అది కూడా మధుమాసమే, అంటే చైత్రమాసం. మధుమాసం అంటే చైత్రమాసం. చైత్రమాసంలో మొదలుపెట్టిందని చెప్పుకున్నాం, 27 ఏళ్ళు ఉపాసన చైత్రమాసంలో మొదలెట్టింది. మళ్ళీ ఇది వసంత ఋతువే, చైత్రమాసమే, తిథి నవమి. ఇక మృగధిష్ట్యకే, నక్షత్రం మృగశిరా నక్షత్రం, మృగశిరా నక్షత్రంలో సరిగ్గా అర్ధరాత్రి వేళ చంద్రమండలం నుంచి ఆకాశగంగ పుట్టినట్టుగా అమ్మవారు మేనకాదేవికి పుట్టింది అన్నారు. అంటే అమ్మవారు మృగశిరా నక్షత్రంలో పార్వతీదేవి పుట్టింది, పార్వతి అనే పేరుతో అమ్మవారు పుట్టినది. అమ్మవారు అనేక రూపాల్లో పుట్టింది కదా, అష్టమి నాడు ఒకప్పుడు దుర్గగా అవతరించింది, లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు మార్గశీర్ష మాసంలో పుట్టింది, ఇదిగో ఇప్పుడు మాత్రం పార్వతీ రూపంలో పుట్టింది మేనాదేవికి. వసంత ఋతువు, చైత్రమాసం, అర్ధరాత్రి, మృగశిరా నక్షత్రం, నవమీ తిథి నాడు పుట్టింది. అందుకే అమ్మవారిది మహానవమి అనే పేరుతో ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం. అమ్మవారికి 4 నవరాత్రులు చాలా ఇష్టం. ఏమేమిటవి? ఆశ్వినే మధుమాసేవా తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ఆశ్వీజ మాసం అవి శరణ నవరాత్రులు, ఇదిగో మధుమాసేవ చైత్రమాసం, తపోమాసం శుచి అంటే మాఘమాసము, తర్వాత వైశాఖ మాసం, ఈ 4 మాసాలలో పాడ్యమి మొదలుకుని నవమి వరకు అమ్మవారికి పూజ చేయటం చాలా మంచిది, ఆవిడికి చాలా ఇష్టం. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క కారణం ఉన్నది. అందులో ఈ చైత్రమాసంలో ఆవిడ నవమి నాడే పుట్టింది కనుక పార్వతీదేవిగా హిమవంతుని పుత్రికగా ఆవిడకి అంత ఇష్టం. అదృష్టవశాత్తు నవమి నాడు మృగశిరా నక్షత్రం కూడా కలిసి వచ్చింది అనుకుందాం. ఇక ఆ రోజు పార్వతీదేవిని జగన్మాతను పూజిస్తే అటువంటి రోజున కనుక కాశీ అక్కడికి వెళ్ళి విశాలాక్షి మాతను చూడాలి, శ్రీశైలం వస్తే ఇదిగో అమ్మవారి భ్రమరాంబికను చూడాలి, ఉన్న ఊళ్ళో ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళాలి. చైత్రమాసం నవమి నాడు కేవలం రాముడే పూజిస్తున్నాం మనం, రామచంద్ర ప్రభువుని ఎలా పూజిస్తున్నామో అమ్మని కూడా అలాగే పూజించాలి. ఎందుకంటే రాముడి కథ కంటే ముందే కృతయుగంలో ఈ కథ జరిగింది కనుక ఇద్దరికీ సమానమే. అందుకే మన దేవతలంతా ఒకే రూపంలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. శివుడన్న కేశవుడన్న పార్వతి అన్న లక్ష్మి అన్న సరస్వతి అన్న ఏ రూపంతో ఉన్నదైనా ఒకే ఒక పరమాత్మ శక్తి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అమ్మవారు పుట్టడంతో మంచి తెల్లని స్వచ్ఛమైన కాంతితో పుట్టింది ఆవిడ పుట్టడం కూడా. అమ్మవారు ఎప్పుడు తెల్లగానే ఉంటుంది, అందుకే గౌరీ అన్నారు. తర్వాత ఒక కారణంతో నలుపెక్కింది, అది వేరే విషయం కత్తరా చెప్పుకుంటాం, కాళికగా మారడానికి గల కారణం. ఆవిడ పుట్టగానే జగత్తంతా ప్రసన్నమయ్యింది, అనుకూలమైన శుభమైన గంధంతో కూడిన వాయువు ఇచ్చింది, వాయువులో సుగంధం వచ్చిందనమాట. గాలి ఎప్పుడూ పీల్చుకుంటున్నాం మనం, అప్పుడు మాత్రం ఏమి సుగంధం అండి, ఆ గంధం పీలిస్తే జగత్తుకి తెలియని ఆనందం కలిగిందిట. అందరికీ ఉన్న రొంపలు రోగాలన్నీ ఒక దెబ్బకు పోయాయి అన్నారు అమ్మవారు పుట్టి పుట్టగానే ఒక దెబ్బకి. ఆకాశం నుంచి చిటపట చినుకులు కొద్దిగా పడ్డాయి అమ్మ పుట్టినప్పుడు, పూలవర్షం కురిసింది, అగ్ని ప్రశాంతంగా ప్రజ్వరిల్లింది, మేఘాలు చిన్నగా గర్జించాయి మృదంగధ్వనిలాగా. ఆ సమయంలో హిమవంతుని రాజధానిలోనే కాకుండా మొత్తం సమస్త లోకాలలోనూ కూడా సౌఖ్యం కలిగింది, అందరికీ సుఖం కలిగింది. విష్ణువు లక్ష్మి బ్రహ్మ సరస్వతి ఇంద్రుడు శచీదేవి ఇలా అందరూ తమ తమ భార్యలతో వచ్చేశారు. సమస్త లోకేశ్వరి జగన్మాత పుడితే ఆవిడ చూడకుండా ఎవరుంటారు, అందరూ వచ్చారట పురిటింటికి, అందరూ కలిపి ప్రశంసించారు అమ్మవారిని. ఇక్కడ రాశారు, తస్మిన్ అవసరే తత్ర విష్ణువాద్యా సకలాసురాః, సకల దేవతలు విష్ణువుతో మొదలుకొని పత్నులతో వచ్చారు, అంతా కలిసి అమ్మవారిని ఇలా ప్రార్థించారు. పార్వతిగా అమ్మ పుట్టినప్పుడు అందరూ కలిసి చేసిన పవిత్ర ప్రార్థన, జగదంబ మహాదేవి సర్వసిద్ధి విధాయిని దేవకార్యకరీత్వం హి సదా తస్త్వాం నమామహే, సర్వథా కురు కళ్యాణం దేవానాం భక్తవత్సలే, మేనా మనోరథ పూర్ణః కృతః కురు హరస్య చ. ఓ జగదంబ మహాదేవి, సమస్త సిద్ధులు నువ్వే మాకు ప్రసాదిస్తావు, ఒక పని అవ్వాలంటే నువ్వు అనుగ్రహిస్తే పని అవుతుంది, నువ్వు అనుగ్రహిస్తే అష్టసిద్ధులు వస్తాయి, దేవకార్యములను అన్ని వేళలా చేసి పెట్టడానికి ఆవిర్భవిస్తావు. అమ్మవారు దేవకార్య సముజ్జత, దేవతల పనులు చేయడానికి ఆవిర్భవించింది. దేవతలంతా ప్రస్తుతం తారకాసురుడి వల్ల అల్లకల్లోలమై అట్టుడికి పోయి బాధపడిపోతున్నారు, వాడిని సంహరించి తిరిగి దేవతలందరికీ స్వర్గం ఇవ్వడానికి సౌఖ్యం ఇవ్వడానికి యజ్ఞాలన్నీ సక్రమంగా జరిపించడానికి ఆవిర్భవించిన నీకు నమస్కారం. అమ్మా భువనేశ్వరి భక్తవత్సల మేనాపుత్రి, తొందరలో శివుడిని కూడా సంతోషపెట్టమ్మా అన్నారు. అంటే శివుడికి భార్యవై కళ్యాణం జరిపించుకుని మమ్మల్ని ఆనందపెట్టు అనగానే బ్రహ్మదేవుడు లేచి ప్రత్యేకంగా, జగదంబ ఈ మేనాదేవి నువ్వు సద్యోగర్భం నుంచి పుట్టాలని కోరుకున్నది పెద్దదానికి ఒకేసారి, ఇప్పుడు నువ్వు పుట్టావు, చూస్తూ ఉండగా 16 సంవత్సరాలు బాలికవై ఆమెకు దర్శనమిచ్చి శివుణ్ణి చేపట్టి, భార్య లేని శివుడు ప్రస్తుతం లోకాలను కాపాడలేకపోతున్నాడు కనుక భార్య ఉన్న శివుడు అయ్యేవాళ్ళలాగా చేసి శివాశివుల ఐకమత్యంతో మమ్మల్ని కాపాడండి అన్నాడు. టక్కన లేచి చూస్తూ ఉండగా అమ్మవారు మేనా బ్రహ్మ అందరూ చూస్తూ ఉండగా పూర్తిగా 16 సంవత్సరాల బాలికగా మారిపోయింది. సకల సౌందర్య రాశి, అసలు అమ్మవారిని మాత్రమే భువన సుందరి మహాసుందరి శ్రీసుందరి అంటాం, ఆ తల్లి అనుగ్రహం కలిగితే అన్ని కోరికలు అవే తీరిపోతాయి. అలాంటి భువన సుందరిగా మారిపోయింది. నన్ను జాగ్రత్తగా పెంచు, త్వరలో ఒక అనుకూలుడైన వరుడు నన్ను చెట్టా పడతాడు, నన్ను చేపడతాడు, మా వల్ల లోక కళ్యాణం అవుతుంది అనగానే అమ్మవారిని అందరూ వీడు కొలిపి వెళ్ళిపోయారు. మేనాదేవి పార్వతిని ఇహ పెంచడం మొదలుపెట్టింది. ఏదో లోకాలను అనుసరించి ఆవిడ కూడా అప్పుడప్పుడు లీలలు చేసిందిట. మంచి బంగారపు భవనాలు ఉండేవి వాళ్ళకి. ఆ భవనాల్లో పై అంతస్తులో కూర్చుని ఉయ్యాలు ఊగేది ఆవిడ, తూగుట ఉయ్యాల, బంగారపు ఉయ్యాల. ఆ ఉయ్యాలు ఊపుతున్న చెలికత్తెలందరూ తెల్లబోయేలాగా ఎక్కడో ఆకాశంలోకి పాదం వెళ్ళిపోయేది. ఆ పాదం ఎలా ఉంది, పైన ఉన్న దేవతల్ని ఇంకా ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్న మహానుభావుల్ని పాదస్పర్శతో పవిత్రం చేసినట్టు ఉండేదిట. ఉయ్యాలు ఊపుతున్నామండి, ఆడవాళ్ళు ఏం చేస్తారు సహజంగా, ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి, కాళ్ళు ఇలా పెడతారు. ఈ ఉయ్యాలు ఇలా ఊపగానే ఈ కాళ్ళలా పైకి వెళ్ళిపోయి పైన ఉన్న దేవతాస్త్రీల శిరస్సుల మీద మోపి వాళ్ళని అమ్మ అనుగ్రహిస్తోందా, అందుకోసం పాదం పైకి ఎడుతోందా అన్నట్టుగా ఉంది. మళ్ళీ తిరిగి రాగానే భూలోకాన్ని ఉద్ధరించడానికి పాదం భూమి మీద పెట్టినట్టుగా ఉంది. ఈ పాదం పైకి వెళ్ళి కిందకు వచ్చేలోపు మరి ఆ పాదానికి ఎలా వచ్చేవో తెలియదుట. ఆదిశేషుడు, వాసుకి మొదలైన పాములు కాళ్ళకు చుట్టుకుని ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఆ పాదాలకి పువ్వులు ఉండేవి. అప్పుడు అక్కడ చెలికత్తెలు జయ విజయ మొదలైన వాళ్ళంతా హిమవంతుడి యొక్క సేవకురాళ్ళు, వాళ్ళంతా అమ్మవారికి సేవ చేయడానికి వచ్చేవారు. వాళ్ళకి మతిపోయి ఇందాక ఈ ఉయ్యాలు ఊపుతున్నప్పుడు కాలు పైకెడుతున్నప్పుడు కాళ్ళకి ఏం పువ్వులేవు, ఇప్పుడు పువ్వులు వచ్చాయేమిటి, ఇప్పుడు పాములు వచ్చాయేమిటి అనుకునేవారట. ఈవిడెవరో కారణజన్మురాలు, పైన ఉన్న ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళంతా అమ్మని పూజిస్తున్నారని మధ్య మధ్యలో వాళ్ళకి అర్థమైంది. అర్థమైనా మళ్ళీ మామూలేనండి, మా అమ్మాయే, మా రాజుగారు అమ్మాయి అని యథాప్రకారంగా ఆవిడ కూడా తమ చెలికత్తిగా భావించేవారు. ఒక్కొక్కప్పుడు అమ్మవారు ఆకలి వేస్తోంది, పాలు తెమ్మన్నది. తమాషాలు చాలా చేసింది బాల్యంలో పార్వతీదేవి. ఒక గ్లాస్ తోటి పాలు తెచ్చారు, ఏదో చిన్నపిల్లలకి పట్టినట్టుగా, ఆవిడకి కూడా ఇవ్వడానికి, మనకు కూడా కాఫీ ఇవ్వడానికి కాఫీ గ్లాస్ తెచ్చినట్టుగా. అబ్బే ఈ పాలు సరిపోవు, గుండిగలతో తెమ్మంది అమ్మ. వాళ్ళు ఎగాదిగా చూసి అమ్మవారు హాస్యం ఆడుతోంది, మళ్ళీ మనకే ఇచ్చేస్తుంది లేని అనుకుని తీసుకొచ్చారట కావాలని ఓ డజను గుండిగలు, పెద్ద గుండిగలతోటి, ఎత్తడి గుండిగలతోటి. ఆ పాలు అక్కడ పెట్టగానే ఆవిడ ఒక్కొక్క గుండిగని చాలా సులభముగా పంచపాత్ర ఎత్తినంత తేలికగా ఎత్తి ఉద్ధరిణితో నీట్లు నోట్లో నీళ్ళు వేసుకున్నట్టుగా ఆ గుండిగల పాలని గడగడ తాగేసింది. వీళ్ళు హడిలిపోయి, అమ్మా మేనా నీ కూతురు 12 గుండిగలు పాలు తాగేసింది అనేవారట. ఒక్కొక్కసారి 16, ఒక్కొక్కసారి 12 గుండిగలు పాలు తాగేస్తే ఈవిడ కంగారు పడిపోయి వచ్చింది ఈ చెలికెత్తెలు చెప్పగానే. తీరా ఆవిడ వచ్చి చూస్తే గుండిగల్లో పాలు యథాతథంగా ఉండేవి. దాంతో చెలికెత్తెల్ని, నా కూతురుని అవమానం పాలు చేస్తారా, బాగా వేళాకోళం ఆడతారా, దిష్టి కొడుతున్నారా, పైగా ఏది ఇన్ని గుండిగలతో మీరు తెచ్చిన పాలు అక్కడే ఉన్నాయిగా అనేదిట. అంటే ఈవిడ తాగి ఈ చెలికెత్తెలు చూసి వాళ్ళమ్మకి చెప్పు వచ్చేలోపు మళ్ళీ యథాప్రకారంగా గుండిగలు నిండేలా చేసేది. దాంతో మా అమ్మాయి ఎక్కడ పాలు తాగిందని వాళ్ళమ్మ అనేది. పాలు తాగడం వీళ్ళు కళ్ళారా చూశారు. ఇప్పుడు వీళ్ళకి కళా వైష్ణవాయని గిల్లుకుని ఈవిడ తాగడం చూస్తున్నాం, మా అయ్యదారిది మళ్ళీ పాలు వస్తున్నాయి అనుకునేవారట. అప్పుడు అమ్మవారు అలా వెళ్ళగానే మళ్ళీ నాలిగి పెట్టి జుర్రు అనేది. ఇలా చెలికత్తెలకి రకరకాల లీలలు చూపించింది బాల్య లీలల్లో. ఒక్కొక్కప్పుడు అమ్మవారిని స్తుతించడానికి ఎక్కడెక్కడ దేవతా స్త్రీలు వచ్చేవారు. ఇలా క్రమక్రమంగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి లీలలకి లోకమాత ఇప్పుడే నాంది అన్నట్టుగా బాల్య లీలలు కూడా చేసింది. ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. హిమవంతుడు, మేనాదేవి తమ కూతురుతో పాటు కూర్చుని ముచ్చట్లాడుకుంటున్న సమయంలో మేనాదేవి తిన్నగా ఉంటుందా, ఏమండ నారద మహర్షి వారు వచ్చారు కదా, గురువుగారు దొరికినప్పుడు అలా జాతకాల గురించి అడగడం మంచిదే కదా, మన అమ్మాయి జాతకం ఎలా ఉంటుందో అడగండి అన్నారు. అమ్మవారి జాతకం నారదుడు చెప్పాలి, అది అక్కడ కూర్చున్నది జగదంబ, ఆవిడ జాతకం చెట్ట నారదుడు చెప్పాలిట. అసలు ఈ గురువుగారు దొరకగానే ముందు జాతకం గురించి మొదలెడతారండి దిక్కుమాల వాళ్ళంతా ఏమిటో, హాయిగా ఏమండి కాస్త భగవంతుడికి అది చెప్పండి అని అడగడం కదా, ఎంతసేపు జాత కల్పించా, అప్పుడు ఇప్పుడు ఉందన్నమాట. వెంటనే హిమవంతుడు ఏం చేశాడు, హే మునే నారద జ్ఞానిన్ బ్రహ్మపుత్ర వర ప్రభో సర్వజ్ఞస్త్వం సకరుణ పరోపకరణే రతః. మహర్షి నారద, నాకు కూడా తెలుసుకోవాలనున్నది, ఈ నా కూతురు చాలా గొప్పది, నువ్వా బ్రహ్మజ్ఞానివి, జ్యోతిష శాస్త్రాలలో అరితేరిన పండితుడివి, పరోపకారం కోసమే తిరుగుతూ ఉంటావు, అందుకే లోకాల్లో తిరుగుతావుగా, లేకపోతే నీకెందుకు ఈ యాత్రలన్నీ చేయవలసిన అవసరం నారదుడికి ఎందుకండి? నారదుడికి ఏమైనా తీర్థయాత్రలు చేస్తే ప్రత్యేకంగా కలిసి వచ్చేది ఏం లేదు, ఆయన ఉండేదే వైకుంఠం కైలాసం వంటివి, ఆయన తలుచుకుంటే ఉన్న చోటుకు వస్తాయి. కానీ ఈ జనాలను వెంట పెట్టుకుని ఎందుకు తీర్థయాత్రలు చేస్తున్నాడంటే వీళ్ళని అనుగ్రహించడానికి. నువ్వు తీర్థయాత్రల వంకతో అనుగ్రహించడానికి మా ఇళ్లకు వస్తావని మాకు తెలుసు, నువ్వు పాదం పెట్టిన చోటు ప్రయాగ, నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీరే గంగ, అసలు నువ్వే తీర్థస్వరూపుడివి, మమ్మల్ని అనుగ్రహించడానికి యాత్రకు వస్తావు, అందుకని అడుగుతున్నాను. నా కుమార్తె జాతక చక్రం ఇది చూడు, అయినా నీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈవిడ మృగశిర నక్షత్రంలో పుట్టింది, వసంత ఋతువులో పుట్టింది, చైత్రమాసంలో పుట్టింది, అర్ధరాత్రి పుట్టింది, నవమి నాడు పుట్టింది. మత్సుత జాతకం బ్రూహి గుణదోష సముద్భవం కశ్యప్రియా భాగ్యవతి భవిష్యతి సుత మమ. నా కూతురు జాతకం బాగా చూడు, గుణదోషాలు ఏమైనా ఉంటే చెప్పు. అసలు మా అమ్మాయికి అన్నీ మంచి ఉన్నాయా, చెడ్డ లక్షణాలు ఉన్నాయా, ఏమైనా కలగబోయే పరిణామాలు ఏమిటి, ఎటువంటి భర్త వస్తాడు, బాగా డబ్బు ఉన్నవాడు వస్తాడా, ఉద్యోగం ఉన్నవాడు వస్తాడా, బిజినెస్ చేసేవాడు వస్తాడా, సెంటర్లో మంచి బిల్డింగ్ కడతాడా, 5 అంతస్తుల బిల్డింగ్ లిఫ్ట్తో కడతాడా, ఏమిటో కోరికలు కదా, రకరకాల కోరికలు. చిరునవ్వు నవ్వాడు నారదుడు. పర్వతరాజా, నీ కుమార్తె సర్వ శుభలక్షణాలతో కూడినది, అంతకంతకీ చంద్రుడిలాగా అభివృద్ధి చెందుతుంది, మంచి భర్తే వస్తాడు, ఏం చేయమంటావు, ఆ వచ్చేవాడు మాత్రం యోగి దిగంబరుడు నగ్నః గుడ్డలు లేకుండా తిరుగుతాడు. నీ కూతురు యోగం అంతే, దాన్ని ఎవరూ మార్చలేరు. యోగి నగ్నః అగుణః అకామి మాతృతాత వివర్జిత అమానః అశివ వేషశ్చ పతిరస్యాకిలే దృశః. నారదుడు మొత్తం ఒక చిట్టా కాదు, వాడు యోగి, నగ్నంగా ఉంటాడు, అగుణః గుణాలు ఉండవు వాడికి, నిర్గుణుడు అన్నమాట, అకామి కోరికలు కూడా ఉండవు, మాతృతాత వివర్జిత వాడికి తల్లిదండ్రి ఉండరు. ఆపై అమానః, ఏమీ గౌరవం లేనివాడు, అహంకారం లేనివాడు అని అంతరార్థం లేదు. అశివ వేషశ్చ, మంగళ వేషాలు వేసుకోడు, మంచి అలంకారాలు ఉండవు ఆయనకి, అలంకారాలు వేసుకోడు, అటువంటి వాడు ఈమెకి భర్త అవుతున్నాడు. ఒక్క దెబ్బకి మేనాదేవి గొల్లును గాలెట్టేసింది. మా అమ్మాయికి గొడ్డలిప్పు తిరిగేవాడు, డబ్బులు లేనివాడు, గౌరవం లేనివాడు, అహంకారం లేనివాడు, ఇటువంటి వాడా, నేను ఎన్ని కలలు కన్నాను, మా అమ్మాయి కోసం ఎన్ని నగలు చేయించాను, ఏదో మంచి అల్లుడు వస్తాడంటే ఈ దిగంబరుడు ఏమిటి, ఈ యోగి ఏమిటి బాబోయ్ అని గొల్లును గోలబెట్టేసింది. పర్వతరాజు కూడా కొంచెం దుఃఖితుడయ్యాడు. నారద, ఇదేమిటయ్యా ఇంత చేసే వరకు మా అమ్మాయి జాతకం ఇదే నువ్వు చెప్పావు అన్నాడు పాపం. అనగాని పర్వతరాజా, నువ్వు చదువుకున్న పండితుడివే, కానీ నా మాటలలో అంతరార్థం నీకు అర్థమవలా. యోగ చిత్తవృత్తి నిరోధక, మనస్సుని కోరికల వెంట వెళ్లకుండా అదుపులో పెట్టగలిగే మనస్సు ఉన్నవాడు యోగి అని పిలువబడతాడు. అంటే ఆయన పిచ్చి కోరికలు లేనివాడు. తర్వాత యోగి అంటే భ్రష్టత్వం లేనివాడు, నాశనం లేనివాడు, రోగం లేనివాడు. నీ కాబోయే అల్లుడు సకల లోకాలలో వ్యాపించి ఉంటాడు, చావు లేనివాడని అంతరార్థం. రెండవది నగ్నః అంటే వస్త్రాలు లేకుండా దిక్కులే వస్త్రాలుగా ధరిస్తాడు, అంటే అన్ని దిక్కులా వ్యాపించేవాడు అని అర్థం. దిగంబరుడు అంటే ఏమిటి, ఒక వ్యక్తికి దిక్కులు వస్త్రములుగా అవ్వాలంటే, పద్మాకర్ గారు ఉన్నారు, ఈ గది ఆయనకి బట్ట అవ్వాలంటే నేను ఈ గది అంతటి శరీరం కలిగి ఉండాలి, అప్పుడు ఈ గది నాకు బట్ట అవుతుందని అర్థం. అంత వ్యాపించి ఉండాలని అర్థం, మొత్తం ప్రపంచమంతా నిండి ఉంటాడని అర్థం. అగుణ అంటే ఆయనకి గుణములు, ఈ సత్తరజస్తమో గుణాలు ఉండవు, నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం అన్నమాట. మానవమానాలకు అతీతుడు అంటే అహంకారం మమకారాలు ఉండవు, నేను గొప్పవాణ్ణి లేకపోతే నేను మూర్ఖుణ్ణి ఇలాంటివి ఉండవు, దుఃఖాలు ఉండవు అని అర్థం. మహానుభావుడైన అగ్నిలాంటి వాడని, పరబ్రహ్మస్వరూపుడని అంతరార్థం. పరబ్రహ్మస్వరూపుడు అంటే శివుడు, పరమేశ్వరుడికి ఈవిడ భార్య అవుతుందని నేను చెప్పాను అనగానే ఆయనకు ఆనందం కలిగింది. అయినా ఈవిడ కదా పరమేశ్వరుడు అంటున్నారు, శివుడు చూస్తే ఒక భార్య ఉందిట, ఆవిడ చచ్చిపోయిందిట, వైరాగ్యంతో ఉన్నట్ట, అలాంటి వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే ఆయనకి ప్రేమే ఉంటుంది కూతురు మీద. ఆయనకి వైకుంఠంలాగా మంచి నగరం లేదు, భవనాలు లేవు, అందులో నగలు ఉండవు, వాహనాలు ఉండవు, కనీసం బ్రహ్మగారు కూర్చున్నట్టు తామర పువ్వు మీద కూడా కూర్చోకుండా నీళ్లలో పడి ఉంటాడట. ఎప్పుడు చూసినానేమో శ్మశానాల్లో తిరుగుతాడని వింటాం. ఆయన మెడ నిండా కపాలమాలలు ఉంటాయని కొందరు చెబుతున్నారు. పెళ్ళి అయ్యేటప్పుడు మెడలో ఉన్న దండలు మార్చుకోండి అంటే మా అమ్మాయి తన మెడలో ఉన్న గొలుసు ఆయన మెడలో వేస్తే తీసుకొచ్చి ఈ పుర్రెలు దండ వేస్తాడు మా అమ్మాయికి, ఈ పుర్రి వేసే వెర్రివాడు నాకెందుకు, కుయ్యో మర్రు అంది ఆవిడ. అప్పుడు హిమాలయ పర్వతమా, నువ్వు ప్రజ్ఞాశాలివి, నీ కూతురు కారణ జన్మురాలు, శివుడికి మాత్రమే భార్య అయ్యే శివాని ఆవిడ, అది ఎవరూ తప్పించలేరు. నీ అల్లుడు సర్వలోకాలని వ్యాపించి ఉండే అనంత స్వరూపుడు, ఆ మహానుభావుడి గురించి వర్ణించడానికి వేదాలు కూడా సరిపోవు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతయి అస్తో కాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించే శివం అని వేదమాయన్ని వర్ణిస్తున్నది. పాతాళం నుంచి ఆకాశం వరకు మొత్తం భువన బ్రహ్మాండాలంతా వ్యాపించి ఉండే ఒక స్ఫటిక మౌళి ఆయన శివలింగం అంటే. అటువంటి లింగస్వరూపుడు ఆ పరమాత్మ, బ్రహ్మాండ వ్యాప్త దేవుడు, ఆయన గురించి క్రమంగా నీకే తెలుస్తుంది. నువ్వు వద్దన్నా నీకు పార్వతి నీ కళ్ళ ముందు శివుండే వరిస్తుంది అన్నాడు ఆయన. ఈయనకి హిమవంతుడు కొంచెం జ్ఞాని గనక, సహజంగా పురుషుడు గనక, శివుడి గొప్పతనం తెలుసు గనక భార్యని వెర్రిదానా, శివుడు అంటే నీకు తెలియదు, సమస్త లోకాలకి ఈశ్వరుడైన, ఈశ్వరుడు అనే శబ్దం ఆయనకి అర్హత, ఈశ్వరుడు అంటే అధిపతి ప్రభువు, అటువంటి ప్రభువు మనకు అల్లుడు అవుతాడు, నువ్వు కంగారు పడకంటే అప్పటికేదో ఊరుకున్నది కానీ లోపల మాత్రం పీకుతోంది, రహస్యంగా శాంతులు చేయించింది కూతురికి, ఈ బ్రహ్మల్ని పిలిపించి పాపం యజ్ఞాలు చేయించి మంచి అల్లుడు వచ్చుగాక, శ్మశానాల్లో ఉండేవాడు రాకుండా ఉండుగాక అని. అవతల వాళ్ళకి అర్థం కాల, ఈవిడ శాంతులు చేయిస్తోంది భర్తకు తెలియకుండా ఏమిటని. క్రమంగా పార్వతీదేవి హఠాత్తుగా ఉలిక్కిపడేది నిద్దట్లోంచి, శివ అనేది మళ్ళీ లేచేది, శివుడు తనను కౌగిలించుకున్నట్టు, శివుడు దండ వేసినట్టు, శివుడితో వివాహం అయినట్టు ఆవిడికి కలలు వచ్చేవి. ఇదంతా ఈవిడికి మతిపోతోంది. ఆ సమయంలో ఒక రోజున పరమేశ్వరుడు సమస్త లోకాన వ్యాపించి ఉండే స్వామివారు హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టాక ఆయన ఎక్కడా నిలకడగా ఉండలా, ఇప్పుడు మాత్రం హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చి, హిమవంతుడా, నేను కొంతకాలం కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో నీ పర్వత ప్రాంగణంలో కూర్చుని తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, ఎవరిని నా దగ్గరికి రానివ్వను అంటే నేను తపస్సు చేసుకుంటాను, నేను ఎక్కడుంటున్నానో నువ్వెవరికీ చెప్పకూడదు. ఎప్పుడు కూడా పరమాత్మ తపస్సు చేసుకుంటూ ఉంటే అందరికీ చెప్పామనుకోండి, ప్రతివాడు వచ్చి ప్రాణం తీస్తాడు అక్కడి నుంచి, అసలు ఎవరిని ఏం అడగాలో ఔచిత్యం కూడా తెలియదు. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే కూడా కొంతమంది వచ్చి శివుడి దగ్గరకు వచ్చి హిమాలయ పర్వతం నగరానికి వెళ్ళడానికి దారి ఎక్కడా అని అడిగేవారట. ఇప్పుడు గురువుగారు ఉపన్యాసం చెప్పడానికి వచ్చి అనుకోండి, గురుగారు రేపు ఎన్నింటికంటే ఉపన్యాసం నన్ను అడుగుతాడు ఎవడని బుర్రన్నవాడు, ఎవరిని ఏం అడగాలో ఔచిత్యం తెలిసిన వాడికి తెలుస్తుంది. అంచేత గురుగారండి మా రూమ్ ఎంతండి అని నన్ను అడిగితే ఎలా ఉంటుందో, శివుడి దగ్గరికి వెళ్ళి హిమాలయ పర్వతానికి భవనానికి వెళ్ళడానికి దారి ఏమిటని అడుగుతారట కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏకాంతంగా నేను తపస్సు చేసుకుంటాను, నేనున్న చోటు ఎవరికీ చెప్పకుండా, నేనున్న ప్రదేశానికి రాకుండా కట్టుదిట్టం చేసి నియమనిష్టలతో నేను తపస్సు చేసుకోవడానికి నువ్వు ప్రబంధం చేస్తే, ఏర్పాటు చేస్తే నేను ఇక్కడుండి తపస్సు చేసుకుంటాను అన్నాడు. అలాగే కానీ నాకు ఒక కోరిక అన్నాడు శివుడు ఈ హిమవంతుడు. ఏమిటి? నువ్వు నా శిఖరం మీద కూర్చుని తపస్సు చెయ్యి, అది కైలాస శిఖరం. ఈ శిఖరం మీద తపస్సు చేసుకున్నంతకాలం నీ దగ్గరికి ఎవరూ రాకుండా నేను కాపలా కట్టుదిట్టం చేస్తాను, నిన్నెవరూ పలకరించి నీ నిష్ట పాడు చేయకుండా చేస్తాను. కానీ నువ్వు జపం చేసుకోవాలంటే దండం, కమండలం, ఉద్ధరణి, పంచపాత్రలు కావాలి, పూజకి పువ్వులు కావాలి, అప్పుడప్పుడు కాస్త పళ్ళు అవి అందించేవాళ్ళు కావాలి, ఆ పని మా అమ్మాయి చేత చేయిస్తా అన్నాడు ఆయన. మీ అమ్మాయ అన్నాడు శివుడు, ఏమి ఎరగనట్టు, అవునండి అని పార్వతి అని పిలిచాడు. పర్వతరాజపుత్రిక కనుక పార్వతి అన్నారు, పర్వతం కూతురు పార్వతి అని అర్థం అనమాట. ఆవిడ తన చెలికత్తులు జయా విజయలతో వచ్చింది. రాగానే ఈవిడేనండి మా అమ్మాయి అనగానే శివుడు ఎగాదిగా చూసి ఈవిడ వెంటనే పంపించే ఇక్కడి నుంచి అన్నాడు. నేను తపస్సు చేసుకుందామని ఇక్కడికి వస్తే ఈవిడిని నువ్వు తపస్సు దగ్గరికి పంపావనుకో, ఇక నేనేం తపస్సు చేస్తాను? అందులో ఈ అపూర్వ సౌందర్య రాశిని చూసి స్త్రీలు తపస్సుకి భగ్నం కలగజేస్తారు. నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఆవిడ ఏ పండు అక్కడ పెడుతుంది, పండు తిందామని నేను కళ్ళు విప్పుతాను, ఆవిడ ఎదురుగుండా కనపడుతుంది. ఇక ఆ తర్వాత నేను జపం మానేసి పార్వతి పార్వతి అనవచ్చు. అంచేత ఘృత కుంభ సమానారి అన్నాడు మూలంలో. దానినే తెలుగులో పోతన గారు కూడా పద్య రూపంలో పెట్టాడు. ఏమని? పల్లతి దావహిని పురుషుడు ఆజ్యఘటం బుకరుగ కుండరాదు కదిశనేని. స్త్రీ అగ్నిహోత్రం, మామూలు అగ్ని కదట, అడవి తగలబడితే వచ్చే అగ్ని, దావాగ్ని. పురుషుడు ఆజ్యఘటం భూ, పురుషుడు నేతికొండ, నేతికొండ నిప్పు పక్కన పెడితే ఏమవుతుంది? కరిగిపోతుంది. కరుగ కొండరాదు కదిశనేని. ఆవిడ